దేవుని వాక్యం వదుకొద్దాం. అపొస్తలుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అపొస్తలుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినాల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. మనం లాస్ట్ వీక్ ఈ మూలవాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని రాజ్యమును ప్రకటించటం అనే అంశాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. యేసుక్రీస్తు ప్రభు దేన్ని ప్రమోట్ చేశాడు, దేన్ని ప్రచురపరిచారు, దేన్ని ప్రకటించారు అని మనం మాట్లాడితే, సరే తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద ఉన్నప్పుడు 40 దినాల్లో ఏవో చాలా చెప్పాడు అని ఆత్మదేవుడు రాయించట్లా ఒకే ఒక్క విషయాన్ని రాయిస్తున్నాడు. ఏమిటి అంటే 3వ వచనంలో దేవుని రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్యమును గూర్చి బోధించాడు. దాన్ని మనం దేవుని రాజ్యాన్ని గూర్చి బోధించటం బాప్తిస్మిచి యోహాను బోధలో కేంద్రంగా అదే కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు బోధల్లో కేంద్రంగా అదే కనబడుతుంది. పారబుల్స్, యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన పారబుల్స్ కూడా పరలోక రాజ్యం పోలి ఉన్నది అని, పరలోక రాజ్యం దేవుని రాజ్యం అని ఆయన దేవుని రాజ్యం గురించి బోధించాడు. జీవితకాలం అంతా అదే బోధించాడు, తిరిగి లేచిన తర్వాత కూడా అదే బోధించాడు. ఏంటి దేవుని రాజ్యం గొప్పతనం? మనం లాస్ట్ వీక్ కొన్ని విషయాలు ధ్యానం చేశాం. ఇక్కడ ఒక మాట, ఆ పోస్టర్ మీద కూడా డిజైన్ లో అది ఉంది కాబట్టి మాట జ్ఞాపకం చేసుకుని వెళ్తా. 1:3లో ఏం రాయబడిందంటే, ఏంటి దేవుని రాజ్యం గొప్పతనం అంటే, దేవుని రాజ్యం దగ్గర మరణం ఓడిపోయింది, దేవుని రాజ్య ప్రభావం సమాధి గోల్తిని చీల్చింది, దేవుని రాజ్య ప్రభావం మరణ భయాన్ని తొలగించింది. దాన్ని 1:3లో చూస్తున్నాం. అనేక ప్రమాణాలను చూపి, రుజువును చూపి, దేనికి రుజువులు? చనిపోయిన ఆయన తిరిగి లేచాడు, మరణాన్ని ఓడించి లేచాడు, మరణాన్ని జయించి లేచాడు అన్నది అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి రాయబడ్డ మాట, అనేక రుజువును చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. మేబీ యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటే చదువులు, ఉద్యోగాలు, లేకపోతే రోగాల నుంచి కాపుదల, చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు గాక. కానీ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న ప్రధాన సత్యం ఏంటంటే, మరణం ఓడిపోయింది, ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన మరణాన్ని జయించి లేచాడు, సజీవుడయ్యాడు, దానికే రుజువు చూపించాడు. కాబట్టి ప్రిలరా, మరణం లేని జీవితం, మరణాన్ని జయించిన జీవితం, లేదా పునరుద్ధాన జీవితం, మహిమ కలిగిన జీవితం యేసుక్రీస్తు ప్రభు చూపించాడు, యేసుక్రీస్తు ప్రభు బోధించాడు. సో మొదటి మాట, యేసయ్య బోధలో సెంట్రల్ పాయింట్ గా దేవుని రాజ్యం ఉంది, భూలోక రాజ్యం లేదు. దేవుని రాజ్యం వేరు, భూలోక రాజ్యం వేరు. దీన్ని మనం కొంత డీటెయిల్ గా స్టడీ చేయబోతాము. ఈవెన్ పౌలు భక్తుడు, అపోస్తులు అదే బోధించారు అన్న విషయాన్ని మనం చూసాం. అపోస్తులకి అదే బోధించమని ప్రభు చెప్పాడు అన్న విషయాలు కూడా చూసాం. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత అదే బోధించాడు. ఒక మాట పౌలు జీవితంలో చూపించి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. అపోస్తుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయం, అపొస్తల కార్యాల గ్రంథం 28వ అధ్యాయము చివరి మాటను 30-31 వచనాలు. అపొస్తల కార్యాల గ్రంథం 28వ అధ్యాయము 30-31 వచనాలు మనం చదివితే, పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అధ్యయంత కాపురం ఉండి తన వద్దకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో అండర్లైన్ చేద్దాం, దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు, దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు. దీని ఏమంటామంటే, పౌలు ఇక చనిపోవడానికి ముందు 2 సంవత్సరాలు అధ్యయంతం ఉంది, ఆయన చేసిన పని ఏంటంటే వచ్చిన వారందరినీ దేవుని రాజ్యం గూర్చిన విషయాలు నేర్పిస్తున్నాడు. ముగింపులు అలా కనబడుతున్నాడు పౌలు. అదే అధ్యాయము కొంచెం మన ముందుకు వెళ్తే 23వ వచనం, అపొస్తల కార్యాల గ్రంథం 28వ అధ్యాయము 23వ వచనం, అతనికి ఒక దినం నియమించి అతని బస్సులోనికి అతని వద్దకి అనేకులు వచ్చారు. పౌలు దగ్గరికి చాలా మంది వచ్చారట. ఉదయము నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పౌలు భక్తుడు దేని మీద మాట్లాడాడు అని మనం చూస్తే, దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చాడు, పూర్తిగా సాక్ష్యమిచ్చాడు. ఈవెన్ అపోస్తలుడైన పౌలు బోధనలో కూడా దేవుని రాజ్యం కీలకమైన అంశముగా, కేంద్రమైన అంశముగా ఆయన బోధించటం మనం లేఖనాల్లో చూస్తా ఉన్నాం, అర్థం చేసుకోవాలి, అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనం, అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము 21వ వచనం. సందర్భం మాట్లాడాల్సి వస్తే పౌలును చంపేశారు, పౌలు చచ్చిపోయాడు, పౌలు చచ్చిపోయాడని చెప్పి వాళ్ళకి అర్థమైంది. ఇక ఆయన్ని ఊరు బయటికి ఈడ్చేసి పడేశారు. ఆశ్చర్యం, మరణాన్ని జయించిన యేసుక్రీస్తు ప్రభు కదా, ఆయన చచ్చిపోయిన పౌలును బతికిచ్చాడు, ఇప్పుడు చచ్చిపోయి లేచిన పౌలు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతాడు? 19 నుంచి చదవాలి. అంత్యొకయ్య నుండి, ఈకోనియ నుండి యూదులు వచ్చి జన సమూహము తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయానని అనుకుని పట్టణ వెలుపులకు అతన్ని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి చుచ్చుచుండగా, అయ్యో చచ్చిపోయాడు అని బాధపడుతుండగా, చచ్చిపోయిన అతడు లేచాడు, దీన్ని 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో వివరిస్తాడు. క్రీస్తునందున్న ఒక మనుషుని ఎరుగుదును, 14 సంవత్సరాల క్రితం అతడు 3వ ఆకాశంలో పరదేశంలోకి వెళ్ళాడు. అది పౌలు తన స్వీయ అనుభవాన్ని ఆ రీతిగా మాట్లాడుతున్నాడని పండితులు చాలా మంది ఈ 2 సందర్భాలను కోట్ చేసి మాట్లాడతారు. అపొస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో యేసయ్య తిరిగి లేచాడు, మరణాన్ని జయించి లేచాడు. ఎట్లా లేచి జయించావు బాబు అని అడిగితే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటాడు. దేవుని రాజ్యం యొక్క శక్తి అది, దేవుని రాజ్యం యొక్క గొప్పతనం అది అని ఆయన బోధించాడు. ఇక పౌలు అదే మాట్లాడుతున్నాడు. ఈయన చనిపోయాడు, తిరిగి లేచాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతాడు ఆయన? 22, శిష్యుల మనస్సును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనను, అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. దేవుని రాజ్యాన్ని మాటొచ్చిందనో నిందొచ్చిందనో దెబ్బ పడిందనో ఏదో కష్టం వచ్చిందని వదిలేయద్దు. ఈవెన్ ప్రాణం పోయినా పర్లేదు, దేవుని రాజ్యాన్ని మాత్రం ప్రవేశించాలి. అది ఆయన బోధ. అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఎందుకోసం పౌలా నువ్వు ఇంత కష్టపడుతున్నావంటే, బాబు నేను సంపాదించుకునే దేవుని రాజ్యం ఎంత గొప్పదో నాకు అర్థమైంది. రోమపత్రిక 8వ అధ్యాయం 19వ అంటాడు, మనం పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు అదే లెక్కే కాదు అంటాడు. యేసుక్రీస్తు ప్రభు బోధల్లో దేవుని రాజ్యం ప్రధాన బోధగా ఉంది. బాప్తిస్మిచ్చి యోహాన్ యొక్క బోధల్లో కూడా దేవుని రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి అని బోధించాడు. యేసయ్య తన 12 శిష్యులను లోకానికి పంపించినప్పుడు మీరు వెళ్లి దేవుని రాజ్యాన్ని ప్రకటించండి అన్నాడు. దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభు ప్రత్యేకంగా దర్శించిన పౌలు కూడా దేవుని రాజ్యం గురించే ఆయన బలంగా బోధిస్తూ వచ్చాడు. కీలకమైన ప్రశ్న ఏంటంటే, మనం దేవుని రాజ్యమును గూర్చిన బోధే వింటున్నామా? మనం దేవుని రాజ్యం గూర్చిన బోధే చేస్తున్నామా? దేవుని రాజ్యం మీద దేవుని రాజ్యం గూర్చిన అవగాహనతోటి మనం భక్తి చేస్తున్నామా, లేకపోతే భూలోక రాజ్యాల మీద కాంక్షతో ఏమైనా భక్తి చేస్తున్నామా? కొంచెం పరీక్షించుకోవలసిన కీలకమైన సన్నివేశం అని జ్ఞాపకం చేస్తున్నా. సరే, మనం ఈ సిరీస్ లో దేవుని రాజ్యం గురించిన దేవుని రాజ్యం గురించిన ప్రకటన యేసయ్య చేశాడు, అపోస్తులు చేశారు, అపోస్తులుగా చివరిగా కనబడతా ఉన్న పౌలు చేశాడు, మనం కూడా దేవుని రాజ్యం గురించే బోధించాలి. ఓకే, ఇందుకి వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం అంటే ఏంటి, దేవుని రాజ్యం గురించి నేనేం తెలుసుకోవాలి, దేవుని రాజ్యం గురించి నేను ఇతరులకు ఏం చెప్పాలి, ఏంటి దేవుని రాజ్యం అంటే, అది దాని గురించిన కొన్ని విషయాలు మనం ఈరోజు చూడబోతా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు మనకు ఒక ప్రార్థన నేర్పించాడు, దానికి ఒక పేరు పెట్టాం, పరలోక ప్రార్థన అన్నాం. యేసయ్య ప్రార్థన చేయమన్నాడు. ఏం ప్రార్థన చేయమన్నాడు ఆయన? మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుంచి మాట్లాడుతున్నారు ప్రభు. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, అండర్లైన్ చేద్దాం, నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యము వచ్చుగాక. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఏమని ప్రార్థన చేయమన్నాడంటే, భూలోక రాజ్యాలలో నేను స్థిరపడుదును గాక, అది కాదు మనకు నేర్పించిన ప్రార్థన, భూలోక రాజ్యంలో నాకు ఒక మంచి సింహాసనం దొరుకునుగాక, ఈ భూమి మీద ఉన్న చరిత్రలో నాకు కూడా కొన్ని ప్రత్యేక పేజీలు రాయబడిన గాక, అది కాదు ఆయన నేర్పించిన ప్రార్థన. ఆయన ప్రార్థన భూలోక రాజ్యాలు కాదు, ఆయన ప్రార్థన దేవుడు రాజ్యము, పరలోక రాజ్యము, ఆ రాజ్యం రావాలి అని, వచ్చింది, సమీపంగా ఉంది అని ఆయన బోధించాడు. ఆ రాజ్యము కొరకు మనల్ని ప్రార్థన చేయమని కూడా నేర్పించాడు, దేవుని రాజ్యము అన్న మాట దగ్గర భూలోక రాజ్యం కాదు, భూలోక రాజ్యం దేవుని రాజ్యం కాదు అని ఎందుకు అన్నామంటే, మనం లాస్ట్ వీక్ కూడా టచ్ చేశాను, అలా జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయంలోను, లూకా సువార్త 4వ అధ్యాయంలోను రెండు సందర్భాల్లోనూ శత్రువు మాట్లాడుతూ ఉన్నాడు, ఈ రాజ్యాల మహిమ, వాటి వైభవం నాది, నాకు అప్పగించబడింది, అది కావాలంటే నాకు మొక్కాలి, అది నేనిస్తాను అని వాడు మాట్లాడాడు. భూలోక రాజ్యాలు సాతాను హస్తగతమై ఉన్నవి, సాతాను చేతిలో ఉన్నవి. మళ్ళా ఇక్కడ ఇంకొక మాట మాట్లాడతాను. ఇందుకే మనం చదువుతుంది దేవుని రాజ్యాన్ని సంపాదించడానిక, భూలోక రాజ్యాన్ని సంపాదించడానిక. మనం ఉద్యోగాలు చేస్తుంది దేవుని రాజ్యంలోనా లేకపోతే సాతాన్ రాజ్యంలోనా? మన గుర్తింపు కోరుకుంటుంది దేవుని రాజ్యంలో గుర్తించబడాలనా లేకపోతే లోక రాజ్యంలో గుర్తింపు కోసమా? మనం స్థిరపడాలని ట్రై చేస్తూ స్థిరాస్తులు సంపాదించుకుంటుంది దేవుని రాజ్యంలోనా భూలోక రాజ్యంలోనా? యేసుక్రీస్తు ప్రభు బోధించింది ఏమో దేవుని రాజ్యం కోసం, సాతాను మాట్లాడుతుంది ఏమో భూలోక రాజ్యం కోసం. లోకానికి భూలోక రాజ్యం ప్రస్తుతానికి బాగుంది, దేవుని రాజ్యం ఉందో లేదో తర్వాత చూద్దాము, ముందు భూలోక రాజ్యంలో నేనేంటో ప్రూవ్ చేసుకుంటానని పరిగెడుతున్నారు. కానీ రాజ్య సంబంధులు మారు మనసు పొందిన వాళ్ళు భూలోక రాజ్యంలో ప్రూవ్ చేసుకోవడం కాదు, దేవుని రాజ్య సంబంధులుగా భూలోక రాజ్యంలో దేవుని రాజ్య సంబంధులుగా తమను తాము ప్రత్యేకపరచుకోవాలి రెండు రాజ్యాలు, ఒకటి దేవుని రాజ్యం, రెండు దెయ్యం రాజ్యం. దేవుని రాజ్యం పరలోక రాజ్యంగా బైబిల్ మాట్లాడింది, దెయ్యం రాజ్యం భూలోక రాజ్యంగా మాట్లాడింది. ఇప్పుడు మన డిపార్ట్మెంట్స్ అన్ని, మన పొజిషన్స్ అన్ని, మన డిగ్రీలు అన్ని, ఇవన్నీ దేవుని రాజ్యం కింద ఉన్నాయా, భూలోక రాజ్యంలో ఉన్నాయా, లేక సాతాన్ రాజ్యం కింద ఉన్నాయా అన్నది మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు అని నేను భావిస్తా ఉన్నాను. సమాధానాలు మీకు అర్థమయ్యాయి అని భావిస్తా ఉన్నాను. కాబట్టి ఇక యేసుక్రీస్తు ప్రభు, ఈరోజు ఒక హౌస్ విజిట్కి వెళ్ళి వచ్చాను, టైం లేక కాన్ఫరెన్స్ లేట్ అవుతుందని దేవ ఇంకొకసారి సమయం ఇవ్వండి నేను మాట్లాడడానికి అని చెప్పి ప్రార్థన చేసుకొని వచ్చాను. సో వాళ్ళ ఆశ ఏంటంటే, అమ్మా నువ్వు ట్రై చేస్తున్నావు బాగుంది, కానీ నీ సొంత శక్తితో నువ్వు విజయాన్ని సాధించలేవు, మరి ఎట్లాగా, దేవుణ్ణి సహాయం కోరాలి, దేవుడు సహాయం కోరితే నీకు విజయాన్ని ఇస్తాడు. ఎక్కడా, ఎక్కడ సివిల్స్ లో, ఎక్కడ భూలోక రాజ్యంలో. నిజంగా మనకు భూలోక రాజ్యము దేవుని రాజ్యం మధ్య వ్యత్యాసం అర్థం కాక భూలోక రాజ్యం కొరకు ఆశ పెట్టుకున్నాం, పరలోక రాజ్యాన్ని పక్కన పెట్టాం, పరలోకపు రాజును భూలోక రాజ్యంలో నాకేమైనా చెయ్యయ్యా అని అడుగుతా ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించిన ప్రార్థన భూలోక రాజ్యంలో నన్ను స్థిరపరచు అది కాదు, నీ రాజ్యం వచ్చుగాక, నీ రాజ్యం వచ్చుగాక. అర్థమవడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. లూకాసు వార్తలో విచిత్రమైన సన్నివేశం రాయబడింది, యేసుక్రీస్తు ప్రభు ఎలా అంటాడో అర్థం చేసుకోవడానికి ఒక సన్నివేశం రాయబడింది. లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయము 39-43 వచనాల్లో సన్నివేశం ఏంటంటే, మూడు సిలువల మీద ముగ్గురు చావబోతా ఉన్నారు. ఆ ముగ్గురు చావబోతున్న వారిలో మధ్యలో ఉన్న ఆయన మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభు, రెడీ టు డై. యేసుక్రీస్తు ప్రభుకి ఎడవ పక్కన ఒక దొంగ, కుడుమి పక్కన ఇంకొక దొంగ, ముగ్గురు సిలువేశారు, ముగ్గురు చేస్తారు అంతే, ముగ్గురు చేస్తారు. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటంటే, ఒక దొంగకు వచ్చింది, నువ్వు బలేంటుడు అయ్యా, నువ్వు దేవుడు అని చెప్పి అందరూ అన్నారు. నువ్వు దేవుడు అయితే చావు తప్పించుకొని భూమి మీద బతకాలి కదా, గట్టిగా ట్రై చే, నువ్వు ఏదైనా శక్తులు ఉంటే ట్రై చేసి మరణం తప్పించుకొని నువ్వు విడిపించుకున్నావు అనుకో, మమ్మల్ని కూడా విడిపించావు అనుకో, హ్యాపీ. అతను ఉద్దేశంలో ఆయన తెలిసింది అదే, నువ్వు దేవుడు అయితే నన్ను సిలువు మీద నుంచి తప్పించు, అది ఒక దొంగ ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభు ఒక్క మాట మాట్లాడాల, ఆయనకి ఎంత కోపం వచ్చి ఉంటుందో, ఈయనేదో దొంగ దేవుళ్ళ ఉన్నాడు, ఆయన ప్రాణాన్ని ఆయన పోగొట్టుకుంటున్నాడు, నన్ను కూడా కాపాడతలేదు అనుకుని ఉంటాడు, అయినా యేసే మాట్లాడడంలా. రెండో వ్యక్తి విచిత్రమైన ప్రార్థన చేశాడు, లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనం, విచిత్రమైన ప్రార్థన అంటాను నేను. ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, భూలోక రాజ్యం కోసం కాదండి, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, యేసు రాజ్యంలో నేను ఉండాలి, అది ఆయన చేసిన ప్రార్థన. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అట్లాగే మౌనంగా ఉన్నాడా? లేదు. 43వ వచనం, ఓపు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఎంత సంతోషంగా మాట్లాడుతున్నాడు. అందుకే ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో, పరదేశం 3వ ఆకాశంలో ఉంది, భూమి మీద లేదు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను ఒకరి ప్రార్థన, భూమి మీద నాకు బతకాలని ఉంది, సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి నో ఆన్సర్. రెండో వ్యక్తి ప్రార్థన, నీ రాజ్యంలో ఉండాలని ఆశగా ఉంది, సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు సమాధానం, బల్ల బుద్ధి, నిశ్చయంగా చెబుతున్నాను, ఈ రోజే నేను చేర్చుకుంటాను, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందవ నిత్యముగా నీతో చెప్తున్నాను. రెండు రాజ్యాల్లో ఏ రాజ్యం కొరకు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి? లూకాసువార్త 4వ అధ్యాయం 5వ వచనంలో శత్రువు అంటున్నాడు, నాకు ముక్తితే ఈ లోక రాజ్యాలు ఇస్తాను, సిలువ మీదన్న యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు, నన్ను నమ్మితే పరలోక రాజ్యం ఇస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఏ రాజ్యాన్ని వెతుకుతాం? ఏ రాజ్యం కొరకు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాం? ఏ రాజ్యం కొరకు ఈ ప్రార్థనా సహవాసాలను కట్టుకుంటున్నాం? ఏ రాజ్యం కొరకు కర్నూలు మెడికల్ సహవాసాన్ని కట్టుకున్నారు? ఎక్కడ సంపాదించుకోవాలని, దేన్ని సంపాదించుకోవాలని వాక్యపు వెలుగులో మనం సరైన అవగాహనలోకి రావటం ఎంతైనా మంచిది అని జ్ఞాపకం చేస్తున్నా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు ఒక ఆయన వచ్చాడు. మార్కు సువార్త 12వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు ఒక ఆయన వచ్చాడు, వచ్చి ఇలా అడిగాడు. ఎలాగ అడిగితే యేసుక్రీస్తు ప్రభు అడిగిన దాని సమాధానం చెప్పాలి కదా. అడిగిన దాని సమాధానం చెప్పి రెండో విషయం కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో అర్థం చేసుకుందాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం నుంచి సందర్భం స్టార్ట్ అయింది. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం నుంచి, ఆయన శాస్త్రి అంటే ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినవాడు. శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చానని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? ఓ ఇశ్రాయేలు విను, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రేమను ప్రభువుని ప్రేమింపవన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నీవు నిన్ను వలని పొరుగు వాడిని ప్రేమింపవన్నది రెండవ ఆజ్ఞ. ఇటుకంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాను. 32లో అతను రెస్పాండ్ అయ్యాడు, ఆ శాస్త్రి బోధకుడా, బాగుగా చెప్పుతివి, నువ్వు చెప్పింది కరెక్టే అని సమాధానం ఇచ్చాడు. 34వ వచనంలో ఆయన ఏం మాట్లాడతాడు చూడండి. 34వ వచనం, అతడు వివేకముగా ఉత్తరమిచ్చానని, వివేకముగా ఉత్తరమిచ్చానని యేసు గ్రహించి నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవని అతనితో చెప్పాను. ఇదేంటి మళ్ళీ దేవుని రాజ్యం? అడిగింది ఏంటి? ధర్మశాస్త్రం, ప్రధానమైన ఆజ్ఞ ఏంటి చెప్పు. చెప్పాడు ఆ వ్యక్తి. అవును, అది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, అలాగే ఉందని సమాధానానికి యేసుక్రీస్తు ప్రభుకి ముచ్చటేసి, నువ్వు ట్రై చేస్తే దేవుని రాజ్యంలోకి వచ్చేస్తావు మరి అన్నాడు ఆయన. నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవు అన్నాడు. ధర్మశాస్త్ర గ్రంథం తెలుసా? తెలుసు. ప్రధానమైన విషయాలు తెలుసా? తెలుసు. మరి దేవుని రాజ్యంలో ఉన్నాడా లేడు? దేవుని రాజ్యంలోకి రావాలి అని యేసుక్రీస్తు ప్రభు ఆశపడుతున్నాడు. నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవు. మొదటి మాట ఏంటి అంటే, అర్థం చేసుకోవాల్సిన మాట, ఎందుకంటే దేవుని రాజ్యం అంటే ఇశ్రాయేలీయులు ఎలా అర్థం చేసుకున్నారంటే, ఒకప్పుడు దేవుడు దావీదుకి ఇచ్చిన రాజ్యం. దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. దావీదు యుద్ధాల్లో విజయాన్ని సాధించాడు. దావీదు అష్టైశ్వర్యాలతో తులతూగాడు. దావీదు బంగారం బాగా సంపాదించాడు. అలాంటి రాజ్యం సొలొమోను రాజ్యం, స్వర్ణయుగం, అలాంటి రాజ్యం, అలాంటి రాజ్యమే దేవుడు స్థాపించబోతున్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు, అలాంటి రాజ్యం అయితే అలాగే ఉంటుంది, అంతకంటే గొప్ప రాజ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. గ్యాప్ అదే. మెస్సయ్య, అభిషిక్తుడు, క్రీస్తు అన్న మాట దగ్గర రాజు. మరి నువ్వు రాజు అయితే నీ దగ్గర వెనకాల సైన్యం ఉండాలి కదా. నువ్వు రాజు అయితే నీకు రాజ్యం ఉండాలి కదా. నువ్వు రాజు అయితే అందరు రాజుల్లాగా నువ్వు కూడా బాగా పై పొజిషన్లో ప్రజాధారణ పొందేవాళ్ళలాగా, లేకపోతే ప్రజల మీద అధికారం పొందినవాడిగా ఉండాలి కదా. నువ్వేంటి ఎంత సాదాసీదాగా ఉన్నావు? నీ కిరీటం ఏది? నీ సింహాసనం ఏది? నీ కోట ఏది? నీ సైన్యాధిపతి ఎక్కడా? అదేమీ లేకుండా నువ్వెట్లా రాజు అవుతావు? అది పెద్ద ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభు చెప్పేది రాజ్యం కొరకే, వాళ్ళు మాట్లాడుతుంది రాజ్యం కొరకే. గ్యాప్ ఎక్కడంటే, ఆయనేమో దేవుని రాజ్యము, పరలోక రాజ్యం కోసం మాట్లాడుతున్నాడు. వీళ్ళేమో భూలోక రాజ్యం కోసం మాట్లాడుతున్నారు. వాళ్ళకి మన దగ్గర ఉన్నట్టుగా కొత్త నిబంధన గ్రంథం, మన దగ్గర ఉన్నట్టుగా కామెంటరీలు, మన దగ్గర ఉన్నట్టుగా స్టడీ బైబిల్లు, మన దగ్గర ఉన్నట్టుగా ఇంతగా సోర్సెస్, ఏమి లేవు. మనకు అర్థమవుతుంది ఏంటి, ఎక్కడ మిస్ అయ్యారు పాయింట్, ఎక్కడ మిస్ అయ్యారు, ఎందుకు ఇట్లాగా, ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు, ఎక్కడో మిస్ అయిపోతున్నారు ఏంటా అని మనకు బాధ అనిపిస్తుంది. కానీ ఏం లేదు, యేసుక్రీస్తు ప్రభు ఫుల్ క్లారిటీతో ఉన్నాడు, వాళ్ళు ఫుల్ కన్ఫ్యూజన్తో ఉన్నారు. మనం మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం, అది విచిత్రం. వాళ్ళ దగ్గర బైబిల్ లేదు, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు, బాగానే ఉంది, మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం, ఇది విచిత్రమైన విషయం. ప్రభు మనకున్న ఆ కన్ఫ్యూజన్, ఆ ముసుగు, అవన్నీ తొలగించడానికి సహాయం చేయాలి. యోహాను సువార్తలో ఒక సన్నివేశం చదవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం, అద్భుతం. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఇట్టే అద్భుతం చేసి పంచిపెట్టేశాడు. ఎంత బాగా నచ్చాడో యేసుక్రీస్తు ప్రభు, ఎంత బాగా నచ్చాడో. మాకు కడుపు నిండా భోజనం పెట్టాడు, మాకు కడుపు నిండా భోజనం పెట్టాడు. నువ్వు మాకు రాజుగా ఉంటే చాలక మా కడుపు నిండిపోతుంది, నువ్వు మాకు రాజుగా ఉండాల్సిందే. ఆ తీర్మానం చేసుకున్నారు వాళ్ళు. 15వ వచనం 14:15 చదవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 14:15 వచ్చినారు. ఆ మనుషులు యేసు చేసిన సూచ్యక్రియను చూచి నిజముగా ఈ లోకానికి రాబో ప్రవక్త అయ్యేనే అని చెప్పుకున్నారు. అద్భుతం, వాళ్ళు భలే మెప్పించింది. యేసే బాగా చేశాడు. 15వ వచనం రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి యేసుక్రీస్తు ప్రభు సంతోషంగా అంగీకరించాలి ఆఫర్ని. ఆయన ఏం చేశాడు, కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఎందుకు నచ్చల, మీరు భూలోక రాజ్యం చేద్దాం అనుకుంటున్నారు, భూలోక రాజ్యం చచ్చిపోతారు, భూలోక రాజ్యాలు కూలిపోతాయి, సీఎం 5 సంవత్సరాలు మారిపోతాడు, పిఎం 5 సంవత్సరాలు మారిపోతాడు. నా రాజ్యం శాశ్వత రాజ్యం, నా రాజ్యం యుగ యుగాలు ఉండే రాజ్యం, నేను మనుషులు చేత అపాయింట్ చేయబడే రాజును కాదు. మీరు ఎలక్ట్ చేసుకుంటే ఎలక్ట్ అయ్యి, మీకు నచ్చకపోతే దిగిపో అంటే సింహాసనం దిగిపోయి మీ చేతిలో కీలుబొమ్మను కాదు నేను. నాట్ డెమోక్రసీ, ఇట్ ఇస్ థియోక్రసీ, దేవుని రాజ్యం. మనుషులు కావాలనుకుంటే అధికారం ఇచ్చి మనుషులు వద్దందుకే అధికారం దింపేసే రాజ్యం కాదు అది. మీరు నన్ను రాజుగా చేయడం ఏంది, చెప్పిన అర్థం కాదు కాబట్టి ఆయన ఒప్పుకోలే. బంపర్ ఆఫరు వద్దు అన్నాడు. ఎందుకో ఎందుకో మనకు వాక్యం చదివితే అర్థమవుతుంది, మనకు అర్థం కావాలి కూడా. యేసుక్రీస్తు ప్రభు మీద తీసుకొచ్చిన అభియోగం ఏంటంటే, బాబు మాకు మాకు కైసరు మాత్రమే రాజు, కానీ ఈయన రాజు అని ప్రకటించుకుంటున్నాడు, రాజ్యద్రోహి. మరొక ఒక రాజు అధికారంలో ఉండగా రాజద్రోహం, ఇతను రాజుగా ప్రకటించుకుంటున్నాడు అని అభియోగం యేసుక్రీస్తు ప్రభు మీదకి వచ్చింది. అందుకే పై విలాసం ఏమని రాశారు, యూదుల రాజు అయిన యేసు రాజా. రాజు సిలువ ఎందుకు ఎక్కాడు, అర్థం కానిస్తుంది, మనకు అర్థం కావాలి, మనకు అర్థం కావాలి. ఆ అభియోగం ఏంటంటే, రాజు పిలాతేరు తీసుకొచ్చారు యేసుక్రీస్తు ప్రభుని, నీ మీద వచ్చిన అభియోగం ఏంటంటే నువ్వు రాజు అని చెప్పుకుంటున్నావట, ఏంది నువ్వు రాజువా చెప్పు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు, యోహాను సువార్త 18వ అధ్యాయము 37. అందుకు పిలాతు నువ్వు రాజువా అని ఆయన అడగగా, యేసు నువ్వు అన్నట్టు నేను రాజునే. అదేంటి మరి, నువ్వు ఎలా ఉన్నావేంటి, ఏది నీ సింహాసనం ఎక్కడ, నీ కిరీటం ఎక్కడ, నీ రాజ్యం ఎక్కడ, నీ నీ సైన్యం ఎక్కడ. ఆయన మాట్లాడుతున్న 36వ వచనం, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యం యుగ సంబంధమైనది కాదు. నేను ఎందుకే ఇహ సంబంధమైన రాజ్యం కాదు అనుకుంటే మనం గొప్పగా ఎంచాలా తక్కువగా ఎంచాలా, ఇలా అంటాను. ఒక ఆయన వాక్యం చెప్తే ఈ మాట వాడాడు, నాకు భలే నచ్చింది. కాబట్టి పరలోక రాజ్యంలో మనం రాజులు, మన సింహాసనాల మీద కూర్చుంటాము, మన పరిపాలన చేస్తాము అన్న విషయం ఈరోజు పొలిటికల్ లీడర్స్కి అర్థమైతే, ఎమ్మెల్యేలకు అర్థమైతే, ఎంపీలకు అర్థమైతే, మినిస్టర్లకు అర్థమైతే సువార్తను ముందు వాళ్ళే నమ్మేసుకుంటారు, కబ్జా చేస్తారు, బైబిల్ కౌగులించుకుంటారు, యేసుక్రీస్తు ప్రభువును కౌగులించుకుంటారు. ఎందుకు? వాళ్ళకి అధికారం కావాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గర అధికారం ఇస్తాడు, శాశ్వత అధికారం ఇస్తాడు, యుగ యుగాలు సింహాసనాలు ఇస్తాడు. వాళ్ళకి ఎవరు చెప్పట్లా? పరలోక రాజ్యం ఎంత గొప్పదో, పరలోక రాజ్య ప్రభావం ఎంత గొప్పదో, మహిమ ఎంత గొప్పదో, ఆ కిరీటాలు ఎంత గొప్పవో, ఆయన రాజ్యం ఎంత గొప్పదో వాళ్ళకి చెప్పట్లేదండి అని అన్నాడు. నాకనిపించింది, మాకే తెలియదండి, మేము రాజులు అన్న విషయం మాకు తెలియదు, పరలోక రాజ్యం కోసం మాకు తెలియదు. మాకంతా మేము చదువుకున్నప్పుడు ర్యాంకులు రావాలి కాబట్టి మేము ప్రార్థన చేసుకుంటే మా పిల్లలకు ర్యాంకులు వచ్చేస్తాయి, మేము చదివేసుకున్నాం మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి కాబట్టి మేము ప్రార్థన చేసుకుంటే ఉద్యోగాలు వచ్చేస్తాయి, మాకు అనారోగ్యం వచ్చింది మేము ప్రార్థన చేసుకుంటే అనారోగ్యం తగ్గిపోతుంది. అదే అంతకుమించి మాకు ఇంకేం తెలియదు. యేసుక్రీస్తు ప్రభు కోసం, యేసుక్రీస్తు ప్రభు కోసం ఏమర్థమైందంటే ఎంత చిన్నోళ్ళగా అనిపించాడు, ఆర్ఎంపీ డాక్టర్లాగా అనిపించాడు జ్వరం వస్తే తగ్గించడానికి, అలాగే కనిపించాడు ఆయన. ప్రభు తన రాజ్యం మహిమ ఏంటో అర్థమవడానికి మనకు సహాయం చేయాలి. ఎందుకంటే ఏంటి దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, నా ఈ లోక రాజ్యం కాదన్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం, అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. కాబట్టి మనం కొంత మూలాలకు వెళ్తే ఏమైనా అర్థమవుతుందేమో, మూలాలకు వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో ఒక వాక్య భాగం రాయబడింది చదవాలి. సమూయేలు మొదటి గ్రంథం ముందు పరిస్థితులు ఎలా ఉంటాయంటే మనం నిర్గమకాండం బాగా తెలుసు. మోషే నాయకుడు. మోషే వాస్తవానికి ఎవరు? ఫారో కావలసిన వాడు. ఫారో సింహాసనం వద్దనుకున్నాడు, దేవుని పక్షానికి వచ్చాడు. మేబీ ఇలా అనుకోవచ్చు, మోషేకు బుర్ర సరిగ్గా పనిచేయలేదేమో, ఐగుప్తు ఎలాంటి దేశం, ఏన్షియంట్ వెల్ సివిలైజ్డ్ నేషన్, అంత సివిలైజ్డ్ నేషన్లో రాజ్య సింహాసనం మీద కూర్చునే అవకాశం ఈ హెబ్రియుడికి వస్తే యేసుక్రీస్తు ప్రభు వద్దన్నాడని చెప్పి వద్దనుకున్నాడు అంతే. అది మోషే చేసిన ఏదో మంచిగా చెడు అనుకోవాలి. మనకేమో విశ్వాసులకి అబ్బా అది కదా విశ్వాసం అనిపిస్తారు, బయట వాళ్ళకి అబ్బా ఈ మనసుకు బుర్ర పనిచేయలేదు అనిపిస్తారు. సరే ఈ నిల్లాడు, ఆ రాజు ముందు నిలబడ్డాడు, నా ప్రజలు పంపించాడు, విడిపించాడు, తీసుకొచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే మోషే మనిషి, మోషే వెనకాల ఉన్న ఇస్రాయేల్ మనుషులు వీళ్ళు బయలుదేరి వస్తా ఉంటే ఐగుప్తు యుద్ధ రథాలు ఎక్కడికి వెళ్తారు చంపేస్తామని చెప్పి ఎదురొచ్చాయి. ఏంటి చంపేస్తారా, దేవుని రాజ్యం మరిది. బైబిల్ ఏమంటుందంటే ఐగుప్తు యుద్ధ రథాలన్నీ ఎర్ర సముద్రంలో చచ్చాయి, జల సమాధి చేయబడ్డాయి. అదేంటి చంపేస్తామన్నారుగా దేవుని రాజ్యం, వాళ్ళు ఎట్లా చంపుతారు? వీళ్ళు బయలుదేరి వస్తున్నారు, ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, ఎర్ర సముద్రం అడ్డొస్తే ఎట్లాగ వెళ్ళాలి, అయిపోయింది మా వల్ల కాదు. దేవుని రాజ్యం ఎర్ర సముద్రం అడ్డొస్తే ఏమవుతుంది? ఎర్ర సముద్రం పాయలు అవుతుంది, దానికి ఎందుకు భయపడాలి? దేవుని రాజ్యం ఆశ్చర్యం. బైబిల్ ఏమంటుందంటే ఎర్ర సముద్రం పాయలైపోయింది, ఆరిన నేల మీద చక్కగా నడుచుకుంటూ వచ్చేసారు, బ్రిడ్జ్ కట్టాల్సిన అవసరం రాలేదు, ఈదాల్సిన అవసరం రాలేదు, షిప్పులు చేసుకోవాల్సిన అవసరం రాలేదు, ఎర్ర సముద్రం రెండు ముక్కలు చేసి తీసుకొచ్చాడు. ఏంటి బాబు అంటే దేవుని రాజ్యం. ఏదైతే లోకంలో మనం ఆటంకంగా కనబడుతున్నాయో అవేవి దేవుని రాజ్యం ముందు నిలవలేవు. అయ్యా 20 లక్షల మంది భోజనం పెట్టాలి, ఏం చేయమంటావు, ఎన్ని ఎకరాల పంట పండించమంటావు, దేవుని రాజ్యంలో పంటలు పండించడం ఏంటి అలాంటి ఏముండవు, మరేం చేస్తావు? మామూలుగా అయితే తినాలంటే భోజనం నేల మీద పండుతుంది, దేవుని రాజ్యంలో నేల మీద పండదు, మరి ఎక్కడ, ఆకాశం నుంచి కురిపిస్తాను అన్నాడు. అదేంటి నేల మీద కదా పంట పండాలి, నేల మీద పండేది భూలోక రాజ్యం, దేవుని రాజ్యంలో ఆహారం పైనుంచి కురిపిస్తాను అన్నాడు. మన్న 40 సంవత్సరాలు ఆకాశం గురిపించి పోషించాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏంటి బాబు అంటే దేవుని రాజ్యం అలాగే ఉంటుంది. ఊహల ప్రపంచం ఏదైతే నీకుందో, నీ ఇమాజినేషన్ ఎంతవరకు వెళ్ళగలుగుతుందో అంతకంటే గొప్పది దేవుడు, అంతకంటే గొప్ప దేవుడు, అంతకంటే గొప్ప పరిపాలన ఆయనది దేవుని రాజ్యం. అద్భుతంగా ఉంది. వీళ్ళకి తల పంజేలా తల తిక్కొచ్చింది, తల తిక్కగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. వీళ్ళేమంటారు, బాబు మా చుట్టుపక్కల అందరికి రాజులు ఉన్నారు, వాళ్ళందరూ యుద్ధాలు చేస్తున్నారు, మాకేమో ముందు ఎవరు కనిపించట్లా, మాకు రాజు లేడు, మాకు రాజు లేడు, మాకు ఒక రాజునిస్తావా, పోయేకాలం నలుగురిని చూసి మాకు రాజు కావాలి. సమయంలో భలే బాధ అనిపిస్తుంది, ఏంద్రే అందరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఆయన కదా మన రాజు, ఆయన కదా మన రాజు, ఆయన పరిపాలన కదా మనం ఉన్నాం కదా, మీరేంది రాజు కావాలంటున్నారు, మాది లేదు, అందరికి రాజు అన్నాడు, మాకు కూడా రాజు ఉంటే మాకు బాగా బుద్ధి వస్తుంది, మాకు రాజు కావాలి, అయ్యా ఏంది ఇలా అంటున్నారు అని ఆయన వెళ్ళి అడిగాడు. అప్పుడు ఆయన సమాధానం చెప్తున్నాడు, సమయలు మొదటి గ్రంథం, సమయలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం, సమయలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం, ఇశ్రాయేల్ పెద్దలందరూ కూడి రామాలో సమయలు నదుకు వచ్చి, చిత్తగించుము నీవు రుద్రుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక అబ్బా, సకాల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమింపుము, అతడు మాకు న్యాయం తీర్చిన అతనితో అనిది, మాకు న్యాయం తీర్చడకే రాజు నియమింపుమని వారు అనిన మాట సమయలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమయలు యెహోవాను ప్రార్థన చేశాను. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగించుము. ఆ చెప్పినట్టే చెయ్యి. వాళ్ళు ఎంత మంచి పని చేశారంటే, వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుంచి వాడిని రప్పించిన నాటి నుంచి నేటి వరకు తాము చేయించి వచ్చిన కార్యాలన్నిటి ప్రకారం వాడిని ఏళ్ళ జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలు అంగీకరింపును, అయితే వారిని ఏలబోవు, రాజు ఎత్తివా అడుగును, నీవే సాక్షివే వారికి దృఢముగా తెలియజేయము. చెప్పాడు మీ రాజు ఏం చేస్తారంటే, మీ నెత్తిమీదకి ఎక్కువ కూర్చుంటాడు, మీ నెత్తిమీదకి ఎక్కువ కూర్చుంటాడు, మీ చేత ఊడిగం చేపిస్తాడు, అప్పుడు బుద్ధి వస్తుంది, నా పరిపాలన మనుషుల పరిపాలన ఏంటో అప్పుడు బుద్ధి వస్తుంది, పెట్టు రాజుని అన్నాడు. అది అక్కడ సాట్ అయ్యింది. దేవుని పరిపాలన కింద ఇస్రాయేల్ ప్రజలు ఉంటే ఎర్ర సముద్రం ఫైల్ అయిపోయింది, ఐగుప్తు సైన్యం ఓడిపోయింది, ఆకాశం మన్నాను కురిపించింది, బండ నుంచి వాటర్ వచ్చింది, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, వాళ్ళ చెప్పులు అరగలేదు, వాళ్ళ బట్టలు మాయలేదు, వాళ్ళ కాళ్ళు వాపు రాలేదు, గద్ద రెక్కల మీద తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చాడు వాళ్ళని, గద్ద రెక్కల మీద తీసుకొచ్చినట్టు తీసుకొచ్చాడు వాళ్ళని. కొత్త నిబంధనలు ఒక మాట అంటాడు, కోడి తన పిల్లలను చేర్చుకున్నట్టుగా చేర్చుకోవడం, రెక్కల కింద దాచుకోవడం, ఆయన ప్రొటెక్షన్, ఆయన సంరక్షణ, ఆయన కాపుదల మధ్య వాళ్ళు తీసుకొచ్చాడు. వాళ్ళకి ఆహా, మాకు దేవుని పరిపాలన కాదు, మాకు స్వపరిపాలన కావాలి, మాకు స్వరాజ్యం కావాలి, మమ్మల్ని మేమే పాలించుకుంటాము, మాకు ఒక రాజు కావాలి, మాకొక రాజు కావాలి. అక్కడొచ్చింది మనిషి మనిషిని పాలించటం, మనిషి మనిషిని పాలించటం. ఒక రాజు పోతే ఇంకొకడు మంచివాడు వస్తాడు, వాడు పోతే ఇంకొకడు మంచివాడు వస్తాడు, ఎప్పటికైనా మంచి రాజు రాకపోతాడా, ఏదైనా ఒక మంచి ప్రభుత్వం రాకపోతుందా, ఎంత దౌర్భాగ్యమో. ఒక మనిషి ఇంకొక మనిషికి ఏం చేయగలుగుతాడు, ఆకాశాన్ని తీసుకొని చేతులు పెడతాడా, అమృతాన్ని అందిస్తాడా, ఏం చేస్తాడు, ఇంకో ఎవరైనా ఒక మంచి రాజు వచ్చేస్తే ఏమైపోతుంది. చరిత్రలో ప్రతి ఒక్కరు ఏదో చేస్తారని ఆశ పుట్టించి ఏమీ చేయలేని స్థితిలో మట్టిలో కలిసిపోతా ఉంటే ఇంకా బుద్ధి వచ్చి, దేవా మాకు మనుషులు వద్దయ్యా, నీ పరిపాలన కావాలయ్యా, నీ రాజ్యం కావాలయ్యా అని ప్రార్థన చేయాలి. అబ్బా అబ్బా, అసెంబ్లీ జరుగుతూ ఉంది, ఎంటైర్ అసెంబ్లీలో ఒకటే చర్చ, ఎకనామీ ఎట్లా పెంచాలి, ఆర్థిక వ్యవస్థను ఎట్లా బలోపేతం చేయాలి, అభివృద్ధి ఎలా చేయాలి, ఎవరు రాజు, డబ్బు, ఫైనాన్స్, ఫైనాన్స్ మా రాజు, ఎవరు బాబు మీ రాజు అంటే డబ్బు, డబ్బు డబ్బు ఏమైనా చేస్తుంది, ఏమైనా చేస్తుంది, డబ్బు ఏమైనా చేస్తుందా? అట్లానే ఉంది, మన చదువు దానికోసమే, మన ఉద్యోగాలు దానికోసమే, మన మెడికల్ డిపార్ట్మెంట్కి వచ్చింది దానికోసమే, మనం దాచుకున్న డబ్బునే, మనం సంపాదిస్తున్న డబ్బునే, మన మనసంతా డబ్బు మీదే, మన గుండెల్లో డబ్బే, డబ్బు దేవుడు, డబ్బు దేవుడి కోసమే. మాకొక రాజు కావాలి, డబ్బున్నవాడే రాజు, డబ్బున్నవాడే రాజు, డబ్బు దేవుడు. కానీ కొత్త నిబంధన ఎట్లా పరిచయం చేస్తుందంటే, రే ఇప్పటికైనా బుద్ధి వస్తే మాకు ఆ రాజు కావాలి, ఈ రాజు కావాలి, ఇది చాలు, బుద్ధి రాలేదా, రండి, దేవుడి రాజ్యం సమీపించింది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ ఎట్ హ్యాండ్, రిపెంట్ అండ్ రిసీవ్. దేవుని రాజ్యం, దేవుడు కనికరు పడ్డాడు, కొండరా అని తోసేశాడు, మరలా దేవుడు చేయి చాపుతున్నాడు, సరే రండి అన్నాడు, కుమారుని పంపించాడు, మాట్లాడుతున్నాడు, అన్ని ఆయనే చేస్తున్నాడు, బ్రిడ్జి కడుతున్నాడు, మధ్యవర్తిత్వం చేస్తున్నాడు, మిమ్మల్ని చేర్చుకుంటున్నాడు, ఇప్పటికైనా రెండరా బాబు అని చెప్పి యోహాన్ బతిమాలుతున్నాడు, ఏసే బతిమాలుతున్నాడు. దేవుని రాజ్యం సమీపించింది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు అపొస్తల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. ఆయనేమో దేవుని రాజ్యం అంటాడు, వీళ్ళేమో ఇస్రాయేల్ రాజ్యం మరలా ఇస్తావా అయ్యా అని పొరుగు అదుకుని ఉంటాడు. చెప్పి 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 చెప్పినా మరలా మీకు ఇస్రాయేల్కి రాజ్యమే కావాలి, మనుషులకు రాజ్యమే కావాలి, దేవుని రాజ్యం కాదు. సరే కాలాలు సమయాలు ఆయన చూసుకుంటాడు, మీరు దాని పక్కన పెట్టి నేను చెప్పింది చేయండి అన్నాడు. కాబట్టి పిల్లరా, దేవుని రాజ్యము అది యేసుక్రీస్తు ప్రభు బోధల్లో, అపోస్తుల బోధల్లో, కొత్త నిబంధన గ్రంథం ప్రారంభంలో, సువార్తల్లో, అన్నింటిలోనూ దేవుని రాజ్యం కనబడుతుంది. 400 సంవత్సరాల నిషిద్ధి కాలం తర్వాత, 400 సంవత్సరాల పాటు ఇక అగమ్య గోచరం, ఏమి అర్థం కాదు, అయోమయ పరిస్థితి. ఎందరో రాజులు, ఎన్నో వెన్నుపోట్లు, ఎన్నో దెబ్బలు, ముట్టుకాయలు అన్ని తిని 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 తిని, రే ఇంకన్నా దేవుడి రాజ్యాన్ని అర్థం చేసుకోండి అని దేవుడి రాజ్యాన్ని పరిచయం చేస్తున్నాడు ఆయన. దేవుడి రాజ్యం ఎట్లా ఉంటుంది, దేవుడి రాజ్యం ఎట్లా ఉంటుందో మనం భవిష్యత్తు రాజ్యం కొరకు చూడబోతున్నాం. ప్రస్తుతానికి దేవుని రాజ్యం, యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు కదా, శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు, దేవుని రాజ్యాన్ని పరిచయం చేయడానికి వచ్చినప్పుడు, దేవుని రాజ్యానికి రాజుగా పరిచయం కావడానికి వచ్చినప్పుడు, దేవుని రాజ్యాన్ని ఎట్లా చూపించాడు, వాళ్ళు ఎలా చూశారు, ఎలా చూపించాడు అంటే, వాళ్ళు ఎలా చూశారంటే బైబిల్లో కొన్ని మాటలు రాయబడ్డాయి. ఆ రాజ్యం యొక్క ప్రభావం ఎట్లా ఉందో, ఆ రాజ్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉందో మనం కొన్ని వాక్య భాగాలు చదవాలి, కొన్ని వాక్య భాగాలు చదవాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనాన్ని చదవాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 28వ వచనాన్ని చదవాలి. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. దేవుని రాజ్యం ఏం చేస్తుంది అంటే, దెయ్యాల నుంచి విడిపిస్తుంది, దెయ్యాన్ని వెళ్ళగొడుతుంది, దెయ్యాన్ని వెళ్ళగొడుతుంది, దెయ్యాన్ని వెళ్ళగొడుతుంది. ఆశ్చర్యకరంగా ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న పనులు, యేసుక్రీస్తు ప్రభు బోధ. ఎందుకు ఈ మాట మాట్లాడాడు, 22వ వచనానికి వెళ్దాం. 22వ వచనంలో, అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడు మోగవాడు నేను ఒకడు ఆయన వద్దకు తేబడెను. ఆయన వాణ్ణి స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడు శక్తియు చూపియు గలవాడాయను. ఎట్లాగ పోగొట్టాడు, దయ్యాన్ని పోగొట్టేసరికి దయ్యం యొక్క ప్రభావం వల్ల వచ్చిన అవయవ లోపం కూడా పోయింది. 12వ అధ్యాయంలోనే మనం 9వ వచనానికి వెళ్తే, ఇదిగో ఓచ చెయ్య గలవాడొకడు కనబడెను, వారు ఆయన మీద నేరం మోపవన్న విశ్రాంతి దినాన్ని స్వస్థపరచుడు న్యాయమా అని ఆయన అడిగను. అందుకు యేసుక్రీస్తు ప్రభు చెప్పాల్సింది చెప్పి 13వ వచనం, ఆ మనుషునితో నీ చెయ్యి చాపుమని అనను, వాడి చెయ్యి చాపగా 2వ దాని వల్ల అది బాగుపడెను. ఓచ చెయ్యి మామూలు చేయి అయిపోయింది, ఓచ చెయ్యి మామూలు చేయి అయిపోయింది. అదే మత్తయి సువార్తలో 10వ అధ్యాయం మొదలు వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ఆయనే కాదు, ఆయన శిష్యులు చెప్తున్నాడు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెలగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. దయ్యాలను వెలగొట్టండి, రోగాలను తీసేయండి, దేవుని రాజ్యాన్ని ప్రకటించండి అని ఆయన పంపించాడు. 7వ వచనం, వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించినదని ప్రకటించుడి, రోగులు స్వస్థపరచుడి, చనిపోయిన వాళ్ళు లేపుడి, కుష్ఠరోగులు శుద్ధులుగా చేయుడి, దయ్యాలను వెళ్ళగొట్టుడి. ఎవరి చేత? 12 మంది మనుషుల చేత. యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్యానికి రాజుగా, దేవుని రాజ్యానికి ప్రతినిధిగా భూమి మీదకి వస్తే, యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వస్తే, ఆయన మీద ఉన్న ఆత్మాభిషేకాన్ని బట్టి, మహిమను బట్టి దెయ్యాలు పారిపోయాయి, రోగాలు వదిలిపోయాయి, చనిపోయిన వారు సైతం లేచారు, కుష్ఠరోగులు శుద్ధులైపోయారు. యేసుక్రీస్తు ప్రభు అధికారం ఇచ్చి యు గో అని 12 మందిని పంపిస్తే, ఆ 12 మంది చేత కూడా ఇవన్నీ జరిగాయి. దట్ ఈస్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం యొక్క ప్రభావం వెల్లడయ్యింది భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు. వాళ్ళకి అర్థం కాల, ఏంటిది దేవుని రాజ్యం ఇలాగే ఉంటది, విడుదల స్వస్థత ఇలాగే ఉంటది. పెద్ద ప్రమాదం ఏంటంటే దేవుని రాజ్యం యొక్క ప్రభావాన్ని చూసిన వారు అమ్మా యేసుక్రీస్తు ప్రభు దగ్గర పోతే దెయ్యం పోతుంది, ఆయన ప్రభావం చేత దెయ్యం పోతుంది. ఓకే, మరి దేవుడు రావాలి కదా లోపలికి, దెయ్యం పోవాలి, దేవుడు లోపలికి రావాలి, దెయ్యం యొక్క ప్రభావం నుంచి దేవుళ్ళలోకి రావాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే రోగం పోతుంది, ఓకే రోగం పోతుంది, ఇక ఎప్పటికీ రోగం రాని శరీరం వస్తుంది కదా, దాన్ని సంపాదించుకోవాలి కదా. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే పాపాలకు క్షమాపణ దొరికేస్తుంది, అద్భుతం, పాపాలకు క్షమాపణ దొరుకుతుంది. పాపం యొక్క ప్రభావం లేని జీవితం ఒకటిస్తున్నాడు ఆయన, విక్టోరియస్ లైఫ్ ఒకటిస్తున్నాడు ఆయన. పరలోకంలో పాపం ఉండదు, పరలోకంలో పాపానికి జనకుడు ఉండడు, పరలోకంలో రోగం ఉండదు, వ్యాధి ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు. ఆ రాజ్యం యొక్క ప్రభావాన్ని భూమి మీద యేసుక్రీస్తు ప్రభు ద్వారాను అపోస్తుల ద్వారాను నాటి సమాజానికి చూపించినప్పుడు ఆశ్చర్యపడ్డారు. 1000s of people, మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్ వెంబడించారు. 5 రొట్టెలు 2 చేపలు 5000 మందికి ఎట్లా పంచిపెట్టాడు? దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం అలాగే ఉంటుంది. పెద్ద ప్రమాదం ఏంటంటే ఇదంతా చూశారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అద్భుతం చేసిన ప్రతిసారి కూడా అక్కడ అయిపోకూడదు, రీజన్ మూలాలు తెలియాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభు బోధించడం స్టార్ట్ చేశాడు. ఆ బోధ దగ్గర పరలోక రాజ్యం కొరకు బోధించాడు. ఏదైతే మీరు చూసి నోరు ఆవరించారో అది దేవుని రాజ్యం. దేవుని రాజ్యం ఎలాంటిది? దేవుని రాజ్యాల్లో దేవుని రాజ్యాన్ని అంగీకరించండి, దేవుని రాజ్యంలో ప్రవేశించండి. దేవుని రాజ్యం మీకు అందుబాటులోకి వచ్చింది, మీ చేతికి అందుబాటులోకి వచ్చింది, అవకాశాన్ని వాడుకోండి అని బోధించాడు. దౌర్భాగ్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలు, మేలును, స్వస్థతలు, ఉపకారాలు దేవుని రాజ్యంలోకి నడిపించడానికి బదులు అమ్మయ్యా మా అవసరం తీరిపోయింది, మళ్ళా భూలోక రాజ్యంలోకి పోతాం, అక్కడే ఉంది చావు, ఉంది దెయ్యం, ఉంది పాపం, ఉంది దెయ్యాలు ఉన్నాయి, మోసం ఉంది, మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తాం, మళ్ళా భూలోక రాజ్యాన్ని ఎందుకు కౌగించుకుంటున్నాం, మళ్ళా భూలోక రాజ్యాల వైపు ఎందుకు పరిగెడుతున్నాం? అవి గతించిపోయేవి, అవి సాతాను చేతిలో ఉన్నవి, దేవుడు వాటికి తీర్పు తీరుస్తాడు. అందులో నుంచి విడిపించడానికి తన ప్రభావాన్ని చూపించడానికి ఆయన కొన్ని పనులు చేశాడు, అద్భుతాలు చేశాడు, తన శక్తిని కనపరిచాడు. అక్కడ బలు వెలిగిన వాళ్ళు అయ్యా ఏంటిది అని అడిగితే అప్పుడు చక్కగా చెప్పాడు, దేవుని రాజ్యం ఇలాంటిది. ఒక మాట ఒక మాటను చదివించి ముగిస్తారు. అందుకే బోధలా బోధించాడు ఆయన. మత్తయి సువార్త 13:44 పరలోక రాజ్యం పొలంలో దాచబడ్డ ధనాన్ని పోలి ఉంది. ఒక మనుషుడు ఆ పరలోక రాజ్యమున్న పొలం, లేకపోతే ఆ మనుషుడు ఆ సత్యాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగిందంతా అన్ని ఆ పొలాన్ని కొను, పరలోక రాజ్యం అర్థమైతే భూలోకంలో ఉన్నవన్నీ అమ్మేసుకునేనా పరలోకాన్ని సంపాదించుకోవాలి. అంతే తప్ప పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటే ఎట్లాగా? నీకు అర్థం కాలేదు, సత్యం అర్థం కాలేదు, బలు వెలగలేదు, సాతాను గుడ్డుతనం కలగజేశాడు, ఎన్నిసార్లు బైబిల్ చదివినా ఇది అర్థం కావట్లేదు. మోసం. ప్రభువు పిల్లరా, అర్థం చేసుకోవాల్సిన మాట యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఆ రాజ్యం యొక్క ప్రభావాన్ని శరీరధారిగా ఉన్నప్పుడు మాట్లాడాడు, కానీ ఆ రాజ్యం యొక్క వైభవం ఎట్లా ఉంటుందో భవిష్యత్తు మాట్లాడుతున్నాడు. అద్భుతమైన విషయాలు మాట్లాడుతున్నాడు. మర్చికి 2-3 వాక్యాలు చదువుకొని మనం ప్రార్థన చేసేసుకుందాం. మొదటి పేతురు పత్రిక 3:22 22వచనాన్ని చదువుదాం. మొదటి పేతురు పత్రిక 3:22 ఆయన పరలోకానికి వెళ్ళాడు, దేవదూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వాన ఉన్నాడు. ఎవరు? యేసు. నీ కిరీటం ఏది? నీ సింహాసనం ఏది? నీ రాజ్యం ఎక్కడా? నీ సైన్యాధిపతి ఎక్కడా? ఇవన్నీ అడిగితే చూపు, అక్కడ ఏం కనిపించలేదుగా. పునరుద్ధానుడైన తర్వాత ఎట్లా కనబడుతున్నాడు? పరలోకంలో దేవదూతలందరూ ఆయన సైన్యం, అధికారులందరూ ఆయన సైన్యం, శక్తులన్నీ ఆయన సైన్యం, వాటన్నిటి మీద అధికారం పొంది దేవుని కృపార్శన కూర్చున్నాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. భూమి మీదకి వచ్చినప్పుడు మనకు అర్థమయ్యే స్థాయిలో మన స్థాయికి దిగజారి వచ్చి మనతో మాట్లాడాడు, మనం అర్థం చేసుకుంటామని. వన్స్ ఆయన రిజరెక్ట్ అయిన తర్వాత, అసెండ్ అయిన తర్వాత ఎంత మహిమ కలిగిన ప్రభువుగా ఉన్నాడు ఆయన, ఎంత మహిమ కలిగిన ప్రభువుగా ఉన్నాడు ఆయన. హెబ్రీ గ్రంథకర్తి ఇలా రాస్తాడు యేసుక్రీస్తు ప్రభు కోసం. బాబు ఆయన ఏమనుకున్నాను, ఏమని అర్థమయ్యాడు నీకు? హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 3వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉంది, తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహించుచు, సృష్టించడమే కాదు నిర్వహణ చేస్తున్నాడు, పాపాల విషయంలో శుద్ధీకరణ తానే చేశాడు, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో, వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. దేవుని సింహాసనం మీద అధికారిగా, పాలకుడుగా కూర్చున్నాడు, దేవదూతలన్నిటి మీద అధికారం పొందినవాడుగా ఉన్నాడు ఆయన, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయన. ప్రకటన గ్రంథం 2:26-27 నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇస్తాను. యేసుక్రీస్తు ప్రభు పొందిన అధికారం ఆయన వెంబడించే వారు కూడా ఇస్తానన్నాడు. 28వచనం, అతనికి వేకువ చుక్కనిచ్చేదను అంటాడు, జనములనిస్తాను అంటున్నాడు. ప్రభు నన్ను పిల్లరా, పరలోక రాజ్యం అంటే అది లిటరల్ గా రాజ్యం. అది ఈ రోజు మన కంటికి కనిపించట్లేదు, కానీ దాని ప్రభావం చాలా గొప్పది. దాని మానిఫెస్టేషన్ యేసుక్రీస్తు ప్రభు భూమి మీద చేసిన కార్యాలు, ఆయన వెంబడించిన వారు చేసిన కార్యాలు మనం చూసాం. ఆ రాజ్యం యొక్క గొప్పతనాన్ని పరిశుద్ధ గ్రంథంలో రాసి మన చేతికి చదువుకో, నువ్వు పొందుకుంటున్న రాజ్యం ఎంత గొప్పదో అన్న మాటలు చదువుతా ఉన్నాం. ఆ రాజ్యం కొరకు, ఆ మహిమ కొరకు, మనం భూలోక రాజ్యాలలో బిజీలో పడిపోయి మోసపోతున్నప్పుడు లేదు లేదు ఈ రాజ్యం శాశ్వత రాజ్యం కాదు, ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం అని దాన్ని సంపాదించడానికి సహవాసాలు కట్టుకుంటున్నాము. మరలా మీరు మీకు లోకస్తులాగా మిగతా వాళ్ళలాగా మేమంతా కలిసి ప్రార్థన చేసుకుంటే దేవుని రాజ్యంలో మేము వెళ్తాం కాదు, ఏదో మాకు భూలోక రాజ్యంలో వస్తుంది అనుకుంటే మీకు దాంట్లో మళ్ళా మోసుకోనట్టే. ఇవన్నీ వస్తే అవన్నీ పోతే అవన్నీ పక్కన పెడదాం. మత్తయి సువార్త 6:32 దేవుని రాజ్యాన్ని మొదట వెతకండి, దేవుని నీతిని నీతి గల రాజ్యాన్ని మొదట వెతకండి. మత్తయి సువార్త 6:9 నీ రాజ్యం వచ్చుగా కానీ ప్రార్థన చేయండి. ప్రభు అలాంటి రాజ్య సంబంధులుగా కర్నూలు మెడికల్ డిపార్ట్మెంట్ లో ప్రభు ఈ నూతన సహవాసాన్ని నిలబెట్టి వాడుకును గాక. ఆమేన్.